अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्तश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननंदनं अंदरू चेप्पंडी आपदां अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं कुशलवुलु వాల్మీకి మహర్షి చేత రచింపబడిన పవిత్రమైన శ్రీమద్ రామాయణ కావ్యాన్ని అయోధ్యానగరంలో కూడా గానం చేశారు. అడవులలో, జనపదాలలో, పల్లెలలో, పట్టణాలలో గానం చేస్తూ వాళ్ళు ఒకసారి అయోధ్యకు వచ్చారు. అయోధ్యలో ఉన్న రాజమార్గాలలో కూడా గానం చేస్తూ ఉంటే ఈ గానాన్ని పైనుంచి శ్రీరామచంద్ర ప్రభు విన్నాడు. వెంటనే ఆయన తన సోదరులకి చెప్పి మరీ లవకుశుల్ని తన సభాభవనంలోకి పిలిపించుకున్నాడు. అప్పటికి కుశలములకు తాము రాముని కుమారులు అని తెలుస్తామండి, వాళ్ళ అమ్మ పేరే పూర్తిగా తెలియదు సీత అనే విషయం. అవన్నీ చివరి ఉత్తరకాండలో తెలుస్తాయి. మనకి ఇక్కడ ప్రారంభంలో కథా ప్రారంభానికి కావలసిన విషయములు మాత్రమే వాల్మీకి ఉటంకించాడు. ఎందువల్ల అంటే రామాయణం కుశలువుల గానంతో మొదలవుతుంది. గానంతో రామాయణం మొదలైతే అది శుభప్రదం అవుతుంది. ఇందులో తప్పులు వెతకూడదు మనం. గానంతో మొదలవడం ఏమిటి, కథ ఏమో కుశలువులతో మొదలవడం ఏమిటి అని కూడా చర్చించే పెద్దలు ఉంటారండి. కొంతమంది మహానుభావుల లక్షణం ఏంటంటే వాళ్ళు తేలుగుంటి స్వభావం, తేలెప్పుడు టిక్కులు కుడుతుంది. అలాగే క్షుద్రులు నీచులు కూడా పురాణం విని దాన్ని ఎలా అందులో తప్పులు వెతుకుదాం అనుకుంటారు. వాళ్ళని ఛిద్రాన్వేషకులు రంధ్రాన్వేషకులు అంటారు. అలాంటి వాళ్ళు రామాయణం వింటే అంటే తప్పులు పట్టుకోవడానికి వింటారు కదా వాళ్ళ మొహానికి, వాళ్ళకు వచ్చే నరకం అంతా ఇంత కాదు. అందుకే మీరు నేను చెప్పలా వాల్మీకి మహర్షి రామాయణం రాసినప్పుడు అసూయాపరులు దీన్ని పట్టించుకోకండి అన్నాడు. అసూయ లేకుండా వినాలట. అసూయ అంటే ఏమిటో చెప్పాను కదా మీకు, ఇందులో ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ లోపం ఉంది, మంచి గుణాల్లో చెడ్డలా వెతుకుదాం, ఇదంతా దానికి అసూయ అని పేరు. అసూయ అంటే గుణములలో దోషమును వెతుకుట, మంచిలో చెడ్డ వెతకడ. అన్నం తింటున్నంతసేపు అందులో ఏం తప్పు పడదామని చూస్తారు. కొంతమంది చక్కగా పులిహోర పెట్టారనుకోండి, పులిహోర రుచిగా ఉందనేవాడు కొద్దిమంది ఉంటే ఒకళ్ళిద్దరు కొంతమంది ఈ పులిహోరలో జీడిపప్పు తక్కువైందా, లేకపోతే ఎక్కడన్నా రాళ్ళు వచ్చాయా, మిరపకాయ తక్కువైందా అని వెతకడానికి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇటువంటి దుష్టుల్ని, క్షుద్రుల్ని, అల్పుల్ని ఛిద్రాన్వేషకులు రంధ్రాన్వేషకులు అంటారు. వీళ్ళకి మరో పేరే అసూయాపరులు. అసూయ కలిగి మాత్రం రామాయణం వినకూడదు. ఎవరనమన్నారు అసలు ఇష్టం లేకపోతే? అందులో ఏం లూఫోల్స్ ఉన్నాయో వెతుక్కోవడానికి, అసలు ఈ సంపూర్ణ రామాయణం అవునా కాదా అనడానికి, దానికోసం రామాయణం వినవలసిన అవసరం ఎందుకు? నీకు ఇష్టం లేదు, హాయిగా నీ ఇంట్లో కూర్చో. అలా కాదు, నిజంగా భక్తి ఉంటే శ్రద్ధతో వినాలి, ఆనందంతో వినాలి. చెప్పేవాడి మీద కాదు మనకి దృష్టి, చెప్పేవాడు ఎవడైనా అవ్వచ్చగాక. ఇవాడు పద్మాగర్ గారు చెప్పారు, నన్ను ఇంకోటి చెప్పాడు, రేపు ఇంకోటి చెప్తాడు. ఒకప్పుడు లవకుశులు చెప్పారు, ఇంకోసారి వాల్మీకి చెప్పాడు, ఒకప్పుడు సూత మహర్షి చెప్పాడు, నారదుడు చెప్పచ్చు, బ్రహ్మ చెప్పచ్చు. చెప్పిన వాడి గురించి మనకు అవసరం. రామాయణ కథకి ప్రాధాన్యం, ఎందుకంటే అరణ్యాలలో పూర్వం రామాయణాన్ని చెప్పుకున్నారు. అందులో చెప్పేవాళ్ళలో కొందరు మహాపండితులు ఉంటారు కనుక వాళ్ళు చెప్పింది ఇతరులకు అర్థమయ్యింది కనుక, కంఠంలో మాధుర్యం ఉంది కనుక ఎదురుగుండా కూర్చున్న భక్తులు అత్యంత శ్రద్ధతో వినేవారు. పాపం ఒక్కొక్కడికి గొంతు ఉండదు, కానీ భక్తి ఉంటుంది, చెప్పాలని కోరుకుంటుంది. వాడు చెప్పుకుంటూ ఉంటే చెట్లు వినేవి, పొట్లు వినేవి, మనుషులు వినేవారు కాదు. అయినా చెప్పేవాడు ఆపలేదు. వినేవాళ్ళు కూడా మనకి ఇష్టం లేదు కనుక వినలేము అనుకోవాలి తప్ప, ఎంతసేపు వీడిని ఎలా పడకూడదామా అని చూడకూడదండి. దానివల్ల ఏమీ లాభం లేదు. కుశలవులు మహానుభావులు గనక వాళ్ళు గానం చేస్తూ ఉంటే రాముడంతటి వాడు సభాభవనానికి పిలిచి సింహాసనం మీద కూర్చుని సోదరుల్ని పక్కన కూర్చోబెట్టుకుని మంత్రుల్ని పురోహితుల్ని అందరినీ కూర్చోబెట్టుకుని, నాయనలారా చెప్పండి రామాయణాన్ని, రామాయణం చెప్పండి అలా గానం చేయండి అన్నాడు. రామాయణం గానప్రధానమైనది, స్వరబద్ధంగా చదవలసింది. అందుకే రామాయణ శ్లోకాలు చదివేటప్పుడు దానికి కొన్ని రాగాలు ఉంటాయి, అవి తంత్రీలయ సమన్వితంగా ఉంటాయి. వీణ వాయించేటప్పుడు, తంబుర వాయించేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండాలట కంఠం. అందుకే వాద్యాలు లేకుండా పూర్వం గానం చేసేవారు కాదు. ఇప్పుడు కలియుగంలో వాద్యాలు పెట్టుకుంటే అదో చోద్యం అయిపోయింది కనుక మేము ఏమీ లేకుండానే గానం చేసి వెళ్ళిపోతున్నాం. దానికి వ్యాఖ్యానం చెప్పేటప్పుడు ఎలాగో అది వచనంలో ఉంటుంది కనుక మీరు వింటారు. అయితే కుశలవుల కాలంలో శ్లోకం వాళ్ళు చదివేస్తే చాలు, ఆ శ్లోకానికి అర్థం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకని? అప్పుడంతా పండితులే కదండి. కలియుగంలో పండిట్సు బ్యాండిట్సు కూడా ఉంటారు, కానీ ఆ కాలంలో రాముడి కాలంలో కేవలం పండిట్సే ఉన్నారు, బ్యాండిట్స్ లేరు. అందుకే నిర్దస్యురభవల్లోక, రామ పరిపాలనలో దొంగ ఒక్కడు లేడు. ఉన్న దొంగల్లో రామచంద్ర ప్రభు ఏట. ఆయనేం దొంగ అంటే మన కష్టాలన్నీ ఎత్తుపోయే దొంగ, మంచి దొంగ, మన కష్టాలు మన పాపాలన్నీ అపహరించే మహానుభావుడు ఆయన. అటువంటి దొంగ ఎక్కడైనా ఉంటాడా? కృష్ణుణ్ణి మానసచూరుడు మనస్సు అపహరించిన దొంగ అన్నారు, రాముణ్ణి ఆపదలు అపహరించిన దొంగ అన్నారు, కానీ కలియుగంలో ధనం అపహరించే దొంగలు ఎక్కువైపోయారట. కాబట్టి ఆనాటికి ఈనాటికి తేడా ఉంది. ఇప్పుడైతే మేము శ్లోకం చదువుకుంటూ పోతే హడిలిపోతారు. ఎందుకని? వచ్చేవాళ్ళలో కొంతమంది అయినా శ్లోకం యొక్క తాత్పర్యం గురువుల ద్వారా తెలుసుకోవడానికి వస్తున్నారు, కానీ అవి చదువుకుని అర్థం చేసుకునే వాళ్ళు కనుక ఉంటే అందరూ, అప్పుడు నాబోటి వాడు అవసరమే లేదు. శుభ్రంగా ఒక చక్కని గానం చేసేసో రికార్డు పెట్టేస్తే వినేస్తే అర్థమైపోతుంది. కానీ కలియుగంలో కంఠస్థం చేసి అర్థం చేసుకుని దాని భావం అంతా సంపూర్ణంగా గ్రహించేవాడు కొద్ది మంది ఉంటారు. ఎక్కువ మందికి వినడమే ఇష్టం, తాత్పర్యం వినడమే ఇష్టం. అది సులభం కూడాను. శ్లోకం చదివి నానాయాత్ర పడి దీనికి అర్థం ఇదా అదే అదే ఇదా అని వెతుక్కోవడం కంటే ఆ పాటలన్నీ ఒక గురువుగారి మీద వదిలేసి ఆయన అర్థం చెబుతూ ఉంటే వినడం తెలియదు కదటండి. అర్థం చెప్పే భారం గురువుది, వినే ఆనందం మనది అనుకోవాలట. ఉదాహరణకి వైకుంఠ ఏకాదశి అన్నాం, లేక ముక్కోటి ఏకాదశి అంటున్నాం. ఈ ఏకాదశిని గురించి ఎక్కువ పురాణాల్లో ధనుర్మాసంలో వచ్చేదని కొన్ని చెప్పాయి, పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అనమన్నారు. అప్పుడు ఒక ఆయనకి వెర్రిక్కి, ఏమండో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని అలా అనకూడదండి, ధనుర్మాసం ముఖ్యమండి, మార్గశరమైనా పుష్యమైనా అది ధనుర్మాసంలో వస్తేనే దాన్ని వైకుంఠ ఏకాదశి అనాలండి అన్నాడు. అప్పుడు వెంటనే నేను ఒక కామెంట్ పెట్టాల్సి వచ్చింది, అటువంటి వాడు ఉంటాడు గనక, ఇలాంటి పెద్దలు ఉంటారు గనక, ధనుః పౌష్యమితి జ్ఞేయం అని బృహస్పతి చెప్పాడు. ధనుస్సుకి పౌష్యము అంటే పుష్యమాసం అని కూడా పేరు. కాబట్టి ధనుర్మాసమును బృహస్పతి లాంటి వాళ్ళు పుష్యమాసం అని కూడా పిలిచారు. ఇది తెలియదు అనుకోండి ఈ పిచ్చాడికి, ఓహో పుష్యమాసం అన్నావు, అది పుష్యం అనకూడదు, ధనుర్మాసం అనాలి అంటాడు. నిన్న మీకు ఉదాహరణ చెప్పాను కదా, పునస్తాలాన్ అక్కడ తాల వృక్షం అన్నాడు, తర్వాత కిష్కింధాకాండలో సాలం అంటాడు. సాలం అంటే మద్ది, తాళము అంటే తాడి, తాడి చెట్ట మద్ది చెట్ట అంటే తాళమును సాలము అని కూడా పిలుస్తారు. ఇలాంటివి కొన్ని తెలుసుకోవాలి. కొన్ని చాలా అనేక అర్థాలతో కూడిన ఉంటాయి. ఉదాహరణకి కౌశికుడు అంటే కుశికుడి కొడుకైన విశ్వామిత్రుడు అని ఒక అర్థం, కౌశికుడు అంటే గొడ్లగోవ, గొడ్లగోవను కూడా కౌశికం అంటారు. మిడుగురు పురుగుని కూడా కౌశికం అని అంటారు. కాబట్టి ఇప్పుడు జుగును, ఉల్లు, ఖజ్జోతం, సూర్యుడు, విశ్వామిత్రుడు, ఈ నలుగురికి కౌశికుడని పేరు. కాబట్టి కౌశిక శబ్దం ఎందుకు వాడారో తెలుసుకోవాలి. అలాగే సౌమిత్రి అన్నాం అనుకోండి, కేవలం లక్ష్మణుడే కాదు, సుమిత్రకి ఇంకో కొడుకున్నాడు, శత్రుఘ్నుడు కూడా సౌమిత్రి అని అంటారు. చాలా టెక్నిక్గా వాడతారు పదాలు కొంతమంది అనమాట. ఆ పదాలు వాడేవాడు మహాపండితుడు. ఇవన్నీ తెలుసుకుని వినాలి. అందువల్లే మహానుభావులైనటువంటి లవకుశులు, కుశిలవులు అపూర్వంగా గానం చేశారు. రాముడు విన్నాడు, పరవశించిపోయాడు. ఆ సభలో రాముడు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎంత విన్నా ఇంకా 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 వినాలి, మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నారు. భవరోగాలని, శరీర రోగాలని మరిపింపచేసే కథ రామాయణం అంటే. ఇప్పుడు కథని కుశీలవులు ఎలా గానం చేశారో అక్కడి నుంచి ఇక్కడి నుంచి రామాయణ కథ మొదలవుతుంది. పూర్వం సప్తద్వీపములతో కూడిన, చతుస్సముద్రములతో కూడిన భూమండలంలో ఒక అద్భుతమైనటువంటి దేశం ఉన్నది. దానికి కోసల దేశం అని పేరు. ఆ కోసల దేశానికి రాజధాని అయోధ్య నగరం. అయోధ్య అనే శబ్దమునకు ఎవరి చేత జయింపబడనిది, ఎంత గొప్ప యోధుడైనా అయోధ్య నగరంలోకి అడుగు పెట్టి దాన్ని జయించలేడు. అయోధ్యని జయించాలంటే చాలా కష్టం. ఏది కుశలవుల పరిపాలనా కాలం వరకు కూడా అయోధ్య నగరంలోకి ఒక్కడు బయటవాడు అడుగు పెట్టలేదు. అది ఆ యుగం యొక్క గొప్పతనం. ఈ అయోధ్య నగరాన్ని ఎంత మహావీరుడైనా చుట్టుముట్టి తన పరాక్రమంతో జయించలేడు గనక దానికి అయోధ్య. పోతల గారు అందుకే భాగవతంలో జనపాలారాధ్య ద్విషదశాధ్య అయోధ్య అన్నాడు. అనగా మహారాజుల చేత, చక్రవర్తుల చేత పరిపాలింపబడింది. రాముడి వంశం అంతా చక్రవర్తులేనండోయి. అందులో అందులో ఉన్నవాళ్ళందరినీ చక్రవర్తులనే అంటారు. ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, చక్రవర్తి తనూజాయి అంటున్నారు, షట్చక్రవర్తుల్లో దశరథుడు లేడు కదా అని అడిగాడు. షట్చక్రవర్తుల్లో లేరు కానీ చక్రవర్తి కాదేటి, దశరథుడు కూడా చక్రవర్తే. ఆరుగురు చక్రవర్తులకి ఇంకెక్కువ పేరు వచ్చింది, సగరుడు మొదలైన వాళ్ళకి. అంతేగాని దశరథుడు చక్రవర్తి కాదని ఎప్పుడు చెప్పరా. అందుకే మనకి రామాయణంలో సుందరకాండలో సీతాదేవికి రామాయణ కథ అంతా హనుమంతుడు క్లుప్తంగా చెబుతూ చక్రవర్తి కులేజాత అన్నాడు. రాముడు చక్రవర్తి వంశంలో పుట్టాడు అన్నాడు. అంటే ఆ వంశం అంతా చక్రవర్తి వంశమే. అందువల్ల అందులో ఉన్న వాళ్ళందరూ చక్రవర్తులే. అంత చక్రవర్తుల చేత పరిపాలింపబడిన నగరం అయోధ్య. ద్విషత్ అసాధ్య, ఏ శత్రువు దాన్ని జయించలేడు, అంత గట్టిది. చాలామందికి తెలియక సినిమాల్లో ముసలాడైపోయిన దశరథుని చూపిస్తారు కదా, ఎంతసేపు ఏడుస్తూ రామ అన్నవాడినే చూపిస్తారు. ఏదో కొంచెం తక్కువగా డబ్బులు వచ్చేవాడిని ఎక్కువ పెడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే, అయోధ్య నగరాన్ని పరిపాలించే దశరథుడు వృత్తిగా ఎందుకు పనికిరాడేమో, వాడికి అక్షరాలు రావేమో, లేకపోతే పరాక్రమం లేదేమో అని కొందరు భ్రమపడ్డారు. దశరథుడు ఎటువంటి వాడో తెలుసునండి, మహారథుడు. తన రథాన్ని, సారథిని, గుర్రములను, తనను, సైన్యాన్ని కాపాడుతూ యుద్ధం చేస్తాడట. ఒక్కేసారి 10 రథాల్లోకి వెళ్ళి యుద్ధం చేయగలటండి ఆయన. ఈ రథంలోంచి ఈ రథంలోకి, ఈ రథంలోంచి ఆ రథంలోకి జంప్ చేసి దూకి 10 రథములలోకి అటు ఇటు తిరుగుతూ యుద్ధం చేసేవాట. అది అంత కష్టం. ఒక ఎడ్ల బండిలో ఉండి మళ్ళీ ఇంకో ఎడ్ల బండిలోకి దూకి, అందులోంచి ఇంకో బండిలోకి దూకి, ఇంకో బండిలోకి దూకి, ఇలా బండలలోకి దూకుతూ యుద్ధం చేస్తూ శత్రువుని పడగొడుతూ మళ్ళీ ఇందులోకి రావడం అంటే మాటలు కాదు. అలా దూకాలంటే వాడికి ఎంత ఓపిక కావాలి. అందువల్ల మహాత్ముడు దశరథుడు. ఇంతెందుకు దశరథుడు గొప్పతనం మీకు చెప్పాలంటే, శనైశ్చరుడి మీద యుద్ధానికి వెళ్ళేటట్టే. దశరథ కృత శని స్తోత్రము అని ఒకటి ఉంది. దశరథుడు శనిగ్రహం మీదకి దండయాత్రకి వెడితే ఆయన నవ్వుకున్నాడు. అప్పుడు శని మీద ఆయన ఒక స్తోత్రం చదివితే శనైశ్చరుడు దశరథుడిని అనుగ్రహించాడని పద్మపురాణంలో ఉంటుంది. అంతటి వీరులు వాళ్ళంతా. కాబట్టి మొత్తం అయోధ్య నగరంలో ఉన్న ప్రతి రాజు, ఆనాడు అయోధ్యని పరిపాలించిన వాళ్ళంతా చక్రవర్తులే. అటువంటి చక్రవర్తుల చేత పరిపాలింపబడిన, శత్రువుల చేత జయింపబడని అయోధ్య నగరాన్ని సగరుడనే రాజు కాలంలో బాగా అభివృద్ధి చేశారు. సగరుడని ఒక రాజు ఉన్నాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు ఉన్నారు. వాళ్ళు సముద్రం చుట్టూ తవ్వేశారు, భూమి చుట్టూ తవ్వారు. అందుకే సముద్రుడికి సాగరము అని పేరు వచ్చింది. అంతటి పవిత్ర వంశం అది. ఆ వంశంలో, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఒకనొక మహానుభావుడి యొక్క చరిత్రే రామాయణము. ఆ రామాయణాన్ని మేము మీకు వినిపిస్తున్నాము. ఇది వింటే ధర్మం, అర్థం, కామం అన్నీ లభిస్తాయి. ధర్మ కామార్థ సహితం కుశలవులు మహానుభావుడైన వాల్మీకి చెప్పిన మాట చెప్పారు. ఏమని? ధర్మ అర్థ కామములనే మూడు ప్రసాదిస్తుంది రామాయణం. ఈ మూడు స్పెసిఫిక్గా ఎందుకు చెప్పారంటే, కేవలం మోక్షమే ఇస్తే ఎవడు వింటాడు? మాకు ముక్తి తప్ప ఇంకేమి రానప్పుడు మాకెందుకండి? ముక్తి లేకపోతే ముక్తి ఎందుకండి అంటారు చాలామంది. అందుకని ఈ రామాయణము విన్నవారికి అన్నీ ఇస్తుందని చెప్పడానికి ఈ మూడు ప్రత్యేకంగా చెప్పారు. ఇక్కడ చెప్పాడు ఈ నాలుగో శ్లోకంలో, శ్రోతవ్యం అనసూయయా, అనగా తప్పులు పట్టుకోకుండా వినండి. ఎవడు ఏం చెప్పినా అందులో దోషం వెతకండి. పద్మాకర్ గారు సంపూర్ణ రామాయణం అన్నారు, ఇది సంపూర్ణ రామాయణమేనా అని ఒకడు అలా ఏ విషయంలోనూ చెప్పేవాడిలో ఏర్పాట్లు చేసేవాళ్లలో తప్పులు వెతకకుండా వినాలట. అంటే రామాయణం వినడానికి మొదటి లక్షణం ఏమిటనమాట? అనసూయయా, అసూయ లేకుండగా వినవలెను. అయోధ్యానగరం మొట్టమొదట మనువు చేత నిర్మింపబడింది. సూర్యభగవానుడి యొక్క పెద్ద కొడుకు పేరు వైవస్వత మనువు. వివస్వాన్ అంటే సూర్యుడు. ఈ వివరాలు మళ్ళీ ఇంకోసారి చెబుతాడు, అప్పుడు పూర్తిగా ఎవరెవరు అందులో వీరుడు చెబుతాడు. ప్రస్తుతం మాత్రం ఏమన్నాడు, సూర్యుడిని వివస్వాన్ అంటారు, ఆయన కుమారుడు గనక వైవస్వతుడు అన్నారు మనువుని. ఈ వైవస్వత మనువు చేత స్వయముగా నిర్మింపబడిన దివ్య నగరమే అయోధ్యానగరం. అంతటి సూర్యుడు కొడుకు దాన్ని నిర్మించాడు కాబట్టే ఆ నగరం ఎప్పుడూ పవిత్రంగా ఉంటుంది. కలిప్రభావం వల్ల పాపాత్ములు అక్కడ అడుగుపెట్టినా మన ధర్మభూమి మనకు రామభూమి వచ్చేలా చేస్తాడు. అందుకే అది ఎప్పటికీ శత్రువులు పూర్తిగా దాని జోలికి వెళ్ళలేరు. ఒకవేళ తాత్కాలికంగా వెళతారు ఒక్కొక్కసారి, వెళ్ళినా మళ్ళీ ఎప్పటికైనా ఆ మనువు యొక్క ప్రభావం వల్ల ఆ నగరం మనకి దక్కుతుంది. అది 12 యోజనముల పొడవు ఉంటుందట. పొడవు 12 యోజనములు. యోజనము అంటే 8 మైళ్ళు. 12 యోజనములు అంటే 8 x 96 మైళ్ళు పొడుగు ఆ నగరం. ఇంకా వెడల్పు త్రీణి విస్తీర్ణ 3 యోజనముల వెడల్పు అంటే 24 మైళ్ళు వెడల్పు. పొడుగు ఎక్కువ, వెడల్పు తక్కువ, దాన్ని దీర్ఘచతురస్రాకారం అంటారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 96 మైళ్ళు × 24 అన్ని చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన మహానగరం అది. అంటే ఈనాటి అయోధ్యను చూడకండి సుమా, ఆనాడు అయోధ్యానగరం అంత వైశాల్యంతో ఉండేదన్నమాట. వైశాల్యాన్ని చదరపు మైళ్ళతో కొలుస్తాం, స్క్వేర్ మైల్స్ అనమాట. 96 × 24 స్క్వేర్ మైల్స్ అది అయోధ్యానగరం యొక్క వైశాల్యం. ఆ మహానగరం విశాలమైన వీధులతో ఉండేది. ఇరుకు ఈ వీధులు కావు. రాజమార్గం అంటే ఏమిటో తెలుసా? ఒకేసారి 8 ఏనుగులు పక్క పక్క నడిచి వెళ్ళాలట. అలా వెళ్ళగలిగే విశాలమైన మార్గాల్ని రాజమార్గాలు అనేవారు. రాజమార్గానికి ఒక నిర్వచనం ఉంది, దాన్ని మనువు నిర్వచించాడు. రాజమార్గము, మహారాజమార్గము లేక ముఖ్య మార్గము, సామాన్య మార్గము, వణిం మార్గము అని మార్గాలు రకరకాలు ఉన్నాయి. అందులో మహారాజ మార్గం అంటే 12 ఏనుగులు ఒక్కసారి పక్క పక్క నిలబడగలిగితే మహారాజ మార్గం. రాజమార్గం అంటే 8 ఏనుగులు పక్క పక్క నిలబడాలి. ముఖ్య మార్గము అంటే 4 ఏనుగులు కలిసి ఒకేసారి వెళ్ళగలిగి ఉండాలి. అంటే మనకు కూడా ఇప్పుడు జిఎన్టీ రోడ్లు, 6 రోడ్లు లేకపోతే 8 రోడ్స్ అని పెడుతున్నామే మనం. 8 వెహికల్స్ ఒకేసారి వెళ్ళేటట్టు ఆ రోజులు అలా నిర్వచించారు. వణిం మార్గం, వ్యాపార మార్గం. వ్యాపార మార్గం అంటే 5 గుర్రములు ఒకేసారి పరిగెత్తాలి పక్క పక్కన, అలాంటిది వ్యాపార మార్గం. అంతేగాని వ్యాపారం జరిగే చోట ఇరుకిరుకు సందుల్లో ఉంటే, దొంగాడు జేబులో పరుసులు అక్కడ పారిపోతూ ఉంటే, పరిగెత్తలేని స్థితిలో ఉంటే అది వణిం మార్గం కాదు, వ్యాపార మార్గం కాదు. ఇంకా పేటల్లో సామాన్య మార్గాలు మాత్రం ఒక్క మనిషి, ఇద్దరు మనుషులు మాత్రమే నడిచేటటువంటి ఇళ్ళు చాలా అరుదుగా ఉండేవిట. ఎక్కువ మార్గములు విశాలముగా ఉండేవి. మార్గములు దుమ్ము లేవకుండా ఎప్పటికప్పుడు కళ్ళాపు తల్లబడి ఉండేవి. మార్గమునకు అంటే దారికి అటు ఇటు చెట్లు ఉండేవి. ఈ చెట్ల నుంచి పువ్వులు అలా జలజల రాలిపోతూ ఉండేవి. ఎప్పుడూ నీళ్లతో తడుపుతూ ఉండేవారు దుమ్ము లేవకుండా. మంచి పువ్వులు పడుతూ ఉంటాయి కనుక ఆ రోడ్లో వెళ్ళేవాడికి, మార్గంలో వెళ్ళేవాడికి సువాసన ఉంటుందన్నమాట, దుర్వాసన ఉండదు. దిక్కుమాల రోడ్లు ఇప్పుడు డ్రైనేజీ కంపు తప్ప ఎక్కడుందండి? గట్టిగా వర్షం కురిస్తే వీధిలోకి వచ్చేస్తున్నాయి. ఆనాడు వర్షం కురిస్తే వర్షం అంతా నదిలోకి వెళ్ళిపోయే తప్ప వీధుల్లో నిలబడేది కాదట. అంటే డ్రైనేజీ సిస్టమ్ బాగుంది, సువాసనతో ఉండేది వీధులు. ఏ ఇంటి ముందు చూసినా పువ్వులు జల్లేవారు, ముగ్గులు పెట్టేవారు. మళ్ళీ ముగ్గుల్లో కూడా సున్నం ముగ్గులే కాకుండా ముత్యాల ముగ్గులు కూడా పెట్టేవారు. అందువల్ల మార్గం చూడగానే అమ్మాయి ఎంత బాగుందిరా ఈ దారి అనిపించేది. అటువంటి ఆ పవిత్ర నగరాన్ని దశరథుడని ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయన ఎటువంటి వాడు? స్వర్గాన్ని పరిపాలిస్తున్న ఇంద్రుడి లాంటి వాడు. ఇంద్రుడు స్వర్గాన్ని ఎంత జాగ్రత్తగా పరిపాలించాడో దశరథ మహారాజు అయోధ్యా నగరమును అంత బాగా పరిపాలించాడు. అందుకే దివి దేవపతిర్యథ. యథ ఏ విధంగా దివి స్వర్గమును దేవపతి ఇంద్రుడు పాలించెనో దశరథుడు కూడా అయోధ్యనగరం పరిపాలించాడంటే అయోధ్యా నగరంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో ఆలోచించండి. స్వర్గంలో ఉన్నవాడికి రోగాలు ఉండవు, స్వర్గంలో ఉన్నవాడికి ఈతి బాధలు ఉండవు. దోమలు పాములు చీమలు కుక్కలు ఎక్కువైపోవడం, ప్రజల మీద పడడం, ప్రజలకు అప్పుడప్పుడు రోగాలు రావడం, లేక అకాల మరణములు పొందడం, తిండి లేకపోవటం, చల్లదనం లేకపోవటం, అతివృష్టి అనావృష్టి, ఈ బాధలన్నీ ఉంటే అది దౌర్భాగ్యపు రాజ్యం. ఇవన్నీ లేకుండా పరమ పవిత్రంగా హాయిగా ఉండేది దశరథుడి యొక్క పరిపాలన. మంచి రాజభవనాలు ఉండేవి, 7 అంతస్తుల భవనాలు, 14 అంతస్తుల భవనాలు. కొన్ని అంతస్తులైతే భవనం పైకెక్కితే చంద్రుణ్ణి ముట్టుకున్నట్టుగా ఉండేదిట. ఆడవాళ్ళు చీరలు ఆరేసుకునేవారు పై అంతస్తులో. ఆడవాడు చీరలు ఆరేస్తుంటే చూడడానికి ఎలా ఉందో తెలుసా? చంద్రుణ్ణి తుడుస్తున్నారేమో గుడ్డబెట్టి అన్నట్టుగా ఉండేదిట. అంటే చంద్రుణ్ణి ముట్టుకోవడానికి ఎంత ఎత్తుందో అంత ఎత్తున్నట్టుగా కనపడేది. కొన్ని చోట్ల బిల్డింగ్ పైకెక్కితే చూసేవాడికి నిజంగానే బిల్డింగ్కి చంద్రుడు తగులుతున్నట్టు ఉంటుందండి. అంతంత ఎత్తు భవనాలు అవి. ఇంత ఎందుకండి? ఆనాటి భవనాల గొప్పతనం చెప్పాలంటే 2 కళ్ళు సరిపోవు, నోరు సరిపోదు. ఇది ఒక 14 అంతస్తులు, ఇదో 14 అంతస్తులు బిల్డింగు. ఈ బిల్డింగ్లోంచి ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలంటే ఎంత కష్టం? 14 అంతస్తులు దిగి, అంటే స్టెప్స్ దిగి మళ్ళీ అందులోకి ఎక్కాలంటే మాటల గట్టిగా గుళ్ళోకి ఎక్కడానికి ఈ మెట్లు ఎక్కలేకపోతున్నారు కొంతమంది. కాబట్టి లిఫ్ట్ పెట్టవలసి వస్తుంది. అంటే ఆ రోజుల్లో కూడా ఈ అంతస్తులోంచి అంతస్తులోకి డైరెక్ట్గా వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ పెట్టేవారట. ఇందులోంచి ఒక వంతెన, ఇందులోంచి వంతెన, 2 అతుక్కునేవి. ఈ వంతెన మేచి ఆ గదిలో గడిపోయి వాళ్ళతో కబుర్లు చెప్పుకుని ఫోన్ చేసి మళ్ళీ తమ బిల్డింగ్లోకి వచ్చేవారు. హౌరా బ్రిడ్జ్ లాగా ఎత్తి దింపే బ్రిడ్జ్లు ఉండేవి. అప్పుడు కూడా లిఫ్ట్లు ఉన్నాయి. ఆ లిఫ్ట్లు ఎటువంటి లిఫ్ట్ అంటే పెద్ద పెద్ద మోకులతో తాడులతో తిప్పేవారు. ఒక తొట్టు ఉండేది, తొట్టులో కూర్చుంటే ఒకటి గర్రం తిప్పుతూ ఉంటే వీళ్ళు పైకి వెళ్ళేవారు, కిందకి దిగేవారు. అప్పుడు ఏమవుతుంది? కరెంటు పోతుందనే భయం అక్కర్లా. లిఫ్టు ఇరుక్కుపోయి అతుక్కుపోయి ఒక్కోసారి లోపల ఏదో ఇబ్బంది కలిగి కరెంటు మధ్యలో ఆగిపోతే లోపల బంధింపబడ్డం ఉండదు. ఎందుకంటే మనుషులు కాబట్టి ఈ లిఫ్ట్ కిందకి దింపగలరు, పైకి ఎత్తగలరు. పొల్యూషన్ కూడా తక్కువగా ఉండేది. అలాంటి అపూర్వ భవనాలు ఉండేవి. ఆడవాళ్ళ భవనాలు, స్నానాగారాలు, భోజనశాలలు, ఏనుగుల శాలలు, గుర్రాల శాలలు, అన్ని శాలలు ఎక్కడ ఎలా ఉండాలో వాస్తు ప్రకారం నిర్మాణం చేశారు. అది అందులో మందురము అంటారు. మందురము అంటే గుర్రములుండేటటువంటి శాల, అశ్వశాలని మందురము అంటారు. అదే మనుష్యులుండేది, దేవతలుండేది మందిరము అంటారు. మందిరానికి మందురానికి తేడా ఉంది. తిరుపతి వెంకట కవులు వర మందురాంతర తురంగొచ్చండమై పర్వెడిన్ అదిగో ద్వారక ఆలమందల విగో అంటాడు ఆయన. ఇవ మందురము అనకుండా కొంతమంది డ్రామా ఆర్టిస్టులు మందిరము చదవడం మొదలెట్టారు. అది కాదు. అక్కడ మందురము అంటే గుర్రపు శాల. అందుకే అది మందురము. తురంగొచ్చండమై పర్వెడున్ గుర్రములతో ప్రకాశిస్తోంది అన్నారు వాళ్ళు. అలాంటి అనేక శాలలు అక్కడుండేవి. మంచి ఆకాశాన్ని అంటుతున్న బురుజులు ఉండేవి. చుట్టూ తా కోటగోడలు ఉండేవి. కోట లోపలికి అడుగు పెట్టాలంటే కోటగోడ దాటాలి. ఆ గోడలు కూడా ఆకాశాన్ని అంటేవి. కోటగోడ చుట్టూ తా కందకమని తవ్వుతారు. ఈ కందకంలో నీళ్లు ఉంటాయి, అందులో మొసళ్ళు ఉంటాయి, వాటిల్లో క్రూర మృగాలు కూడా పెంచుతూ ఉంటారు. ఆ కందకం దాటి లోపలికి వెళ్ళాలంటే మధ్యలో ఓ మంచి వంతెన ఉంటుందన్నమాట. ఈ వంతెన ఎక్కి లోపలికి వెళ్ళాలి. అందుకే శత్రువులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఈ కోట లోపలికి వెళ్ళే ఈ చుట్టూతో ఉండే ప్రాకారం దగ్గరుండే అగర్త దగ్గరుండే బ్రిడ్జి పైకి ఎత్తేస్తారు. ఆ అగర్తని కందకాన్ని దాటి శత్రువులు లోపలికి రాలేరన్నమాట. అటువంటి అపూర్వమైనటువంటిది ఆ నగరం. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ గొప్పవాళ్లే. వాళ్ళల్లో సంగీత విద్వాంసులు ఉన్నారు, వేదములు చదువుకున్నవాళ్ళు, ఉపనిషత్తులు చదువుకున్నటువంటి వాళ్ళు, గణితం నేర్చుకున్న వాళ్ళు, అర్థశాస్త్రం నేర్చుకున్నటువంటి వాళ్ళు, చతుష్టష్టి కళల్లో ఆరితేరిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు, మహాపండితులు, నిత్యాగ్నిహోత్రులు నిరంతరం సంధ్యావందనము చేస్తారు, నిరంతరం వేదం చదువుతారు, ఇతరులకు చెబుతూ ఉంటారు. సత్యం తప్ప అసత్యం పలకరు. అక్కడ ఉన్నటువంటి క్షత్రియోత్తములు, మహాపరాక్రమవంతులు, దానం చేయడం, ఇతరులను రక్షించటం, శత్రువుని శిక్షించడం తప్ప అన్యాయంగా కప్పం వసూలు చేయటం ఎరగని మహానుభావులు. ఇంకక్కడ ఉన్నటువంటి వైశ్యోత్తములు అపూర్వమైనటువంటి వ్యాపారాలు చేసి ప్రజలను అనుగ్రహించినటువంటి వాడు, ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవారు. అక్కడ ఉన్నటువంటి సూత్రజాతి వారంతా ఒకరిని మించిన భక్తులు ఒకరు. వారు వ్యవసాయం చేసేవారు, వ్యాపారం చేసేవారు, రకరకాల సేవలు చేసేవారు, రాజ్యం మొత్తం నిలబెట్టేవారు. ఈ విధంగా సమస్త జాతుల వాళ్ళు నువ్వా నేనా అని ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ ధర్మ అర్థ కామమోక్షములనే నాలుగింటినీ నిలబెట్టినటువంటి వాడు. అటువంటి నగరాన్ని పరిపాలించడానికి, ధర్మబద్ధమైనటువంటి పరిపాలన అందించడానికి దశరథ మహారాజు నిత్యం సిద్ధంగా ఉండేవాడట. ఎప్పుడు ప్రజలు పిలిస్తే చాలు, వాళ్ళకి పలుకుతూ ఉండేవాడు. పిలిస్తే పలికే ప్రభు ఆయన. మహారాజు అంటే ఎలా ఉండాలి? అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ప్రజలు వచ్చి మాకు ఈ కష్టం ఉందంటే తక్షణం కష్టం తీరిస్తే వాడిని ప్రభువు అంటారు, లేకపోతే వాడిని ప్రభు అనరు. పూర్వం వైవస్వతములు కృతయుగంలో ఎలా పరిపాలించాడో, పూర్వం యమధర్మరాజు గారు ధర్మాన్ని ఎలా సంస్థాపన చేశాడో, దశరథుడు కూడా వైవస్వతమనువులాగా యముడిలాగా ధర్మబద్ధమైన పరిపాలన ప్రజలకు అందించాడు. ఆయన పరిపాలన గొప్పది కాబట్టే ప్రజలంతా ఎలా ఉండేవారట, అందరూ సత్యసంధులే, అందరూ ధర్మపరులే, అందరూ వాళ్ళ వాళ్ళ వృత్తులలో గొప్పవాళ్లే. ఎవ్వరూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోలేదు, ఎవ్వరూ విరోధించలేదు, అందరూ ఐకమత్యంతో ఉండేవారు. ఆ నగరంలో ఉన్నవాళ్ళు ప్రతి ప్రాణి, ఆఖరికి ఆ నగరంలో పుట్టిన, అప్పుడే పుట్టిన పసివాడు కూడా ధర్మాత్ముట్టండి. పసివాడు పుట్టడం ధర్మంతో పుట్టాట, పుట్టడం సత్యంతో పుట్టాడు. బహుశ్రుతాహ, శ్రుతవాన్ అంటే పండితుడు, బహుశ్రుతాహ బాగా పండితుడు. నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఆ ఊళ్ళో ఎక్కడో మారుమూల ఉండి వీధులు తుడిచేవాళ్ళు ఉంటారు కదా, స్వేపర్స్, వాళ్ళు కూడా సంస్కృతంలో పండితులట. అంటే పండితుడు కానివాడు లేడు, సత్యం పలకనివాడు లేడు, అందరూ ధనవంతులే, దరిద్రుడనేవాడు మాట వరస కూడా లేడు. అందువల్ల ఇక్కడ దొంగతనం అవసరం ఉంది, అందరిళ్లలోనూ బంగారం ఉంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, నాకు డబ్బు వద్దు అండం అదొక జ్ఞానం. సకల సంపదలు ఉండాలి, వ్యామోహం ఉండకూడదు, అది జ్ఞానం అంటే. అందుకే రాముడి పరిపాలనలో కానీ, అంతపూర్వం ఇక్ష్వాకుల పరిపాలనలో కానీ ఏ ఇల్లు చూడండి, ధనం ధాన్యం వీటితో ఉండేవి. ఎక్కడ చూసినా మంచి మంచి ఇళ్ళు ఉండేవి. ఎప్పుడైతే నీకు డబ్బు సమృద్ధిగా ఉండదో, నీ ఆదాయం గురించి నువ్వు పట్టించుకోవో, అప్పుడు ధర్మం ఏం చేస్తావు? నువ్వు దరిద్రుడు అయితే ఇంక ఇతరులకు మంచి పని ఏం చేస్తావండి? తీర్థయాత్ర చేయాలంటే, ఓ ధర్మకార్యం చేయాలంటే ధనం ఉండాలి. అందుకని ధనాన్ని సమృద్ధిగా ఆర్జించారు. ఆర్జించిన ధనాన్ని భోగములకు కాకుండా మంచి పనులకు వినియోగించేవారు వాళ్ళు. ఇక్కడ నుంచి చెప్పారండి, ఆ నగరంలో ఎటువంటి వాళ్ళు, ఆ నగరంలో మాట వరస కూడా గోవులు లేని వాళ్ళు లేరు. అందరిళ్లలో ఆవులు ఉన్నాయి, అందరిళ్లలో గుర్రాలు ఉన్నాయి, అందరిళ్లలో ఏనుగులు ఉన్నాయి, అందరి దగ్గర ధనం ఉన్నది, అందరి దగ్గర ధాన్యం ఉన్నది, అందరికీ పొలాలు ఉన్నాయి, అందరికీ స్థలాలు ఉన్నాయి, అందరికీ జలాలు ఉన్నాయి, అందరికీ ఇళ్ళు ఉన్నాయి, అందరికీ మహాభవనాలు ఉన్నాయి. ఆ నగరంలో కామాతురుడు లేడు. చక్కగా వయస్సురాగానే వివాహం చేసుకుని సుఖంగా కాలక్షేపం చేశారు తప్ప వేశ్యల కోసం వెంటబడేవాళ్ళు లేరు, నీచులు లేరు, కదర్యుడు లేడు. కదర్యుడు అని ఎవరంటారు? డబ్బు సంపాదించి ఇంట్లో పోగేసి పెళ్ళానికి పెట్టక, చీర కొరక, కనీసం ఇంట్లో మాట వరస కూడా దీపారాధన చేయక, అన్నం తినక, అందరినీ ఏడిపించేవని కదర్యుడు అంటారు. ఒక్కొక్కడు చూసారా, వాడు డబ్బు సంపాదిస్తాడు, చూస్తూ చూస్తూ పెళ్ళానికి డబ్బులు ఇవ్వలేడు, మంచి బట్టలు కొనలేడు, తాను కట్టుకోలేడు, ఎప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లోనే ప్రయాణం చేస్తాడు డబ్బులు ఉన్నప్పటికీ కూడా, మంచి భోజనం చేయలేడు, ఇతరులకు ఒక రూపాయి దానం చేయలేడు. ఇలాంటి వాడిని ఏమంటారు? కదర్యుడు అంటారు. కదర్యుడు అనే శబ్దాన్ని ప్రత్యేకంగా వాడారు రామాయణంలో. ఆత్మానం ధర్మకృత్యంచ పుత్రధారాంశ్చ పీడయేత్ లోభాద్యప్యతరౌ భ్రాతృన్ సకదర్య ఇతి స్మృతః. పిసిరుగొట్టుతనంతో డబ్బంతా దాచుకుని ఎవరికి ఇవ్వలేక సోదరులను, సోదరీమణులను, పెళ్ళాన్ని, బిడ్డలని, తల్లిదండ్రుల్ని అందరినీ పీడిస్తూ ఎప్పుడు ధర్మమునకు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఉంటే వాడిని కదర్యుడు అంటారు. కానీ రాముడి కాలంలో, అంటే మన దశరథుడి పరిపాలనలో, న కదర్య, ఒక్క పిసిరుగొట్టాడు లేడు, నృశంసుడు అంటే క్రూరుడు లేడు, హింసించేవాడు లేరు, పురాణం చెప్పేవాళ్ళని తిట్టేవాళ్ళు లేరు. మాట వరసకు కూడా నాస్తికుడు లేడు అక్కడ. నాస్తికుడు అంటే ఏమిటి? వేదములను తిరస్కరిస్తే ఆ వ్యక్తిని నాస్తికుడు అంటారు. వేదాలు లేవు, వేదాల్లో ఉన్న వాటిని నమ్మం అని ఎవడన్నా దౌర్భాగ్యుడు పలికితే వాణ్ణి నాస్తికుడు అంటారు. నా అవిద్వాన్, పండితుడు తప్ప అపండితుడు లేడు ఆ కాలంలో. అందరూ స్త్రీలు పురుషులు ధర్మంతో ఉండేవారు, పరమ పవిత్రంగా ఉండేవారు. చెవులకు కుండలములు లేనివాడు లేరట. ఆ రోజులు అందరూ చెవులకు కుండలాలు పెట్టుకునేవారు అండి. రేపు పొద్దునకి మీ అందరి చెవులకి కుండలాలు చూడాలని ఉంది నాకు కూడా. అదేంటంటే 77 వచ్చాక పొడిపించుకోమంటే ఏమవుదండి? పొడిపించుకుంటే లాభం ఏంటో తెలుసు? ఈ కుండలాలకి చిల్లు పెడతారే, పెడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నేను ఎరిగి చెవులకు కుండలాలు ఉన్నవాళ్ళు ఎవరు తొందరగా చెవుడు పొందరట. వాళ్ళకి ఎక్కువ పెద్దగా మైక్ కూడా పెట్టక్కర్లేదట. అందుకే పూర్వం ఇంచుమించుగా అందరికీ మీరు చూడండి, ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా సరే. తర్వాత మాట వరసకు కూడా దండలు లేకుండా వెళ్ళేవారు కదా. పూర్వం అందరూ మెడలో పూలదండలు వేసుకునేవారండి. పూలదండలు ఉంటే లాభం ఏమిటో తెలుసా? చెమట వాసన రాదు, ఆరోగ్యం. పూలదండలు మెడలో ఉన్నవాళ్ళు సంపదలు పొందుతారు. మీలో ఎవరైనా మేము సకల సంపదలు పొందాలనుకుంటే రోజు ఒక్కసేపు గంట సేపు దండ వేసుకోండి, మీకు తర్వాత డబ్బు రాకపోతే అడగండి. లక్ష్మీదేవి పువ్వుల్లో ఉంటుంది. ఈ మాట నేను చెప్పలే, సభాపర్వంలో కృష్ణుడు చెప్పాడు. భారతం సభాపర్వంలో చెప్పిన మాటనే చెబుతున్నాను. జరాసంధుణ్ణి చంపడానికి వెళ్ళి అక్కడ ఉన్న పువ్వుల దండలు బలాత్కారంగా లాక్కుని మెళ్ళలో వేసుకుంటే ఏమండి పూలదండలు బలాత్కారంగా పూల కొట్లోంచి లాక్కుని ఎందుకు మెళ్ళలో వేసుకున్నారని జరాసంధుడు అడిగాడు. పువ్వుల్లో లక్ష్మి ఉంటుంది, అందుకే మహారాజులు సామాన్యులు పూర్వం పూలదండలు వేసుకునేవారు. నీ డబ్బులు లాక్కోవడం కోసం నీ పూలదండలు మేము మెళ్ళలో వేసుకున్నాం అన్నాడు కృష్ణుడు. కాబట్టి పూర్వం పూలదండలు వేసుకునేవారు. పూలదండలు వేసుకుంటే సంపదలు వచ్చి తీరుతాయి. అందుకని అందరూ కూడా శ్రగ్వి పూలదండలు ధరించేవారు, తలపాగాలు ధరించేటటువంటి వారు, శిరస్త్రాణం ధరించాలట. అందుకే గవర్నమెంట్ మీ చేత ఏం చేస్తుందనమాట, బైక్ మీద పెడుతున్నప్పుడు శిరస్త్రాణం ధరించండి అంది. పూర్వం చక్క కిరీటమో తలపాగాయో పెట్టుకునేవారు అన్నమాట. ఇక అందరూ ఒళ్ళంతా గంధం పూసుకునేవారు, సుగంధం పూసుకునేవారు, అరగదీసిన సుగంధ ద్రవ్యాలు పూసుకునేవారు. దీన్ని బట్టి శుచికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో ఆలోచించండి. ఆ రోజులలో నా అమృష్ట, మంచి భోజనం చేయనివాడు లేడు. రోజు వాళ్ళు భోజనం చేసేటప్పుడు 14 కూరలు ఉండాలట, పప్పు తప్పక ఉండాలట, నెయ్యి ఉండాలట. ఇవి కాకుండా పులిహార, దద్దోజనం, కట్టు పొంగలి, చక్కెర పొంగలి వంటివి ఉండాలి. అన్నీ అయ్యాక కృష్ణదేవరాయల కాలంలో 25 కొబ్బరి బొండాలు తగిపెట్టండి ఆయన. భోజనం అయిపోయాక 25 బొండాలు. అసలు ఆ మాట వింటేనే మనం ఇలా బొండాలం అయిపోతాం. కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. కారణం ఎక్సర్సైజ్డ్ బాడీస్, మంచి వ్యాయామ దృఢతర శరీరములు. శ్రీకృష్ణదేవరాయల యొక్క సేనాధిపతి రాయల వాచకం రాశాడు. అందులో ఏమన్నాడో తెలుసా? రాయలు మధ్యాహ్నం భోజనం అయ్యాక బయటకు వచ్చేవాట. ఆయన ఇంటికి ఎదురుగుండా ఒక ఇసుక ఉండేది, ఆ ఇసుకని నీళ్లతో తడిపేవారు, అడుగున బొండాలు పెట్టేవారట. అప్పుడు ఏమవుతుంది? ఇసుకలో ఉన్న బొండాలు చల్లగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు, న్యాచురల్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంటాయి. అప్పుడు ఆ కొబ్బరి బొండాలు ఇసుకలోంచి తీసి కడిగేసి పైన కొట్టిస్తే ఆయన అలా గడక్క ఒక్క దెబ్బకి తాగేసి ఆ బొండాలు పక్కకు విసిరేవాట. కనీసం 25 బొండాలు దాటాక అప్పుడు మీసం తుడుచుకుని సభలోకి వచ్చి అప్పుడు సింహాసనం మీద కూర్చుని కవిత్వం విని పరిపాలన చేసేవాట. మన వాళ్ళు ఆ మాత్రం దద్దోజనం తిని వాటర్ బాటిల్ తాగితే కుర్చీలో కూర్చుని వాడికి నేను పురాణం చెప్పినట్టే. కానీ ఆ రోజుల్లో మహాత్ములు వాళ్ళు ఆరోగ్యవంతులు. అందుకే మహానుభావుడైన దశరథుని పరిపాలనలో మంచి మృష్టాన్న భోజనం చెయ్యనివాడు లేడట. మంచి భోజనం చేసేవారు. భోజనం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే కురదాడప్పారావు గారు తిండి కలిగితే కండకలదోయి కండకలవాడేను మనుషుడు అన్నాడు. లేకపోతే ఇలా అయిపోతాడు. చవితి నాడు ఉపవాసం, లేకపోతే ఏకాదశి నాడు ఉపవాసం. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఉన్నాం అనుకోండి, దశమి నాడు ఉపవాసం, శనివారం ఉపవాసం అంటే ఆ తర్వాత ఏమవుతుంది అన్నమాట? ఆయాసం. అందుకని మంచి మృష్టాన్న భోజనము కూడా చేసేవారు. తర్వాత ఆ కాలంలో దాత కానివాడు లేడు. నా అదాత, ఎంతో కొంత దానం చేయకుండా ఎవ్వడూ లేడు. కంఠాభరణాలు, చేతులకి కంకణాలు, ఉంగరములు ఇవన్నీ ధరించేవారు అందరూ కూడా. అలంకారములు లేకుండా బయటకు వచ్చేవారు కాదు, చేతులకు ఉంగరాలు లేకుండా ఒక్కళ్ళు ఉండేవారు కదట. ఇక అగ్నిహోత్రుణ్ణి పూజించని వాళ్ళు లేరు, శుద్రులు అల్పులు లేరు, దొంగలు లేరు, యజ్ఞం చెయ్యని వాళ్ళు లేరు, సంకరజాతి వాళ్ళు లేరు. అందరూ తమ తమ కర్మాచరణములు చేసేవారు.
నా నాస్తిక మళ్ళీ చెప్పాడు ఇక్కడ ఇంకోసారి చేదస్తంగా చెప్పడం కాదు. నాస్తికవాదం ప్రమాదం. నాస్తికులున్న నగరంలో తిండి సక్రమంగా ఉండదు. అందుకే ఆ అయోధ్య నగరంలో నాస్తికులు లేరు, పిచ్చి పనులు చేసేవాళ్ళు లేరు, అసూయ కలిగిన వాళ్ళు లేరు, అశక్తులు దుర్బలులు లేరు, విద్వాంసులు తప్ప అవిద్వాంసులు లేరు. అంతటి పవిత్రమైనది అయోధ్య నగరం. ఇంకా వారు వీరు అనే తేడా లేకుండా అందరూ పరాక్రమవంతులే. ఎవరు ఇళ్ళు వాళ్ళు రక్షించుకోగలరు. ఆ నగరంలో ఉన్న వాళ్ళందరూ ధనుర్విద్యలు ఆరితేరిన వాళ్ళు, కత్తి యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు. అవసరమైతే శత్రువుల మీదకి దండయాత్రకి వెడుతూ ఉంటే ప్రతి పౌరుడు యుద్ధంలో పాల్గొంటాడట. మన భారతదేశం వాడు కూడా మరి ప్రతి వాడు ఒక మిలిటరీ వాడవాలి. పాకిస్తాన్ని, చైనాని, బంగ్లాదేశ్ని ఎదుర్కొని మన దేశాన్ని నిలబెట్టడానికి ఈ అయోధ్య నగర వాసులు ఎలా అయితే ప్రతి వ్యక్తి వీరుడో అలా వీరుడులా తయారవ్వాలి. ఇక ఆ నగరంలో కాంబోజ దేశపు గుర్రాలు ఉండేవి. కాంబోజం అంటే ఇప్పుడు కంబోడియా, కంపూచియా అంటున్నాం కదా, అక్కడ చాలా గొప్ప గొప్ప గుర్రాలు ఉంటాయి. అవన్నీ మనవేనండి. ఒకప్పుడు కాంబోజ దేశం మంది, అది తురకాళ్ళు లాగేశారు. బంగ్లాదేశ్ లాగేశారు, పాకిస్తాన్ లాగేశారు, ఆఫ్ఘనిస్తాన్ అంటే గాంధార దేశం, సెకులి గారి ఊరది, మద్ర దేశం ఇప్పుడు మాడ్రిడ్ అంటున్నాం. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ అంటే పూర్వం మద్ర దేశం. ఆ మద్ర దేశపు రాజు గారి యొక్క చెల్లెల్ని, మాద్రిని పాండు రాజు గారు పెళ్లి చేసుకున్నాడు. మన దేశాలన్నీ క్రమక్రమంగా లాగి వారేశారు. చూసారా కొంతకాలానికి మన బతికి ఏమైపోయిందో. ఈ పిసరదాన్ని కూడా ఎవరో కొల్లగొట్టకుండా భగవంతుడు మనల్ని ఇప్పుడు రక్షించడానికి ఒక మహాత్ముని మనకు అంటగట్టాడు. లేకపోతే మనం ఈ కాస్త దేశం కూడా మిగలకుండా ముక్కలైపోయాయి. కాంబోజ దేశపు గుర్రాలు, బాహ్లిక దేశపు గుర్రాలు, అలాగే సింధు దేశం అంటే ఇప్పుడు పాకిస్తాన్లో గడిపోయిందిగా, సైంధవం అంటారు దాన్ని. సింధురాజు గారు జయద్రథుడని ఉండేవాడు. అక్కడ గుర్రాలు బలంగా ఉంటాయి, ఆ సింధు దేశపు గుర్రాలు. ఈ గుర్రాలన్నీ కూడా అన్ని రకాల ప్రాంతాలలో ఉన్న ఉత్తమమైనటువంటి గుర్రములు, ఉత్తమాశ్వములన్నీ అయోధ్యలో ఉండేవి. ఇంకా ఏనుగులు ఎలా ఉండేవి అక్కడ? ఏనుగులు ఐరావతం జాతివి, పుండరీకపు జాతివి, మహాపద్మ జాతికి చెందినవి, వరుణుడి దిగ్గజనమైన అంజన జాతికి చెందినవి. దక్షిణం దిక్కుకు ఉండే ఒక ఏనుగు ఉన్నది, దానికి వామనం అంటారు. ఆ వామన జాతికి చెందిన ఏనుగులు అంటే వెరసి అష్ట దిగ్గజముల యొక్క సంతానము అక్కడ ఉండేది. భూమిని ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి. ఆ ఎనిమిది ఏనుగుల్ని ఐరావతము, పుండరీకము, మహాపద్మము, అంజనము, వామనము, అభ్రమువు, కపిలము, సుప్రతీకము అని వరుసగా పిలుస్తారు. ఈ ఎనిమిది ఏనుగులకి బోలెడంతమంది సంతానం ఉన్నారు. ఆ ఏనుగులన్నీ కూడా అయోధ్య నగరంలో ఉండేవి. అందుకే అయోధ్య నగరంలో ఉన్నవి అష్ట దిగ్గజముల జాతికి చెందిన ఏనుగులు. అటువంటి ఏనుగులు ఉన్నాయి కాబట్టి ఆ నగరాన్ని ఎవరు అంత తేలిగ్గా జయించలేకపోయేవారు. మంచి బలమైన టీవీ అయిన ఏనుగులవి. కుంభస్థలంతో ఢీకొంటే, కుంభస్థలంతో ఒక్క దెబ్బ కొడితే కొండలు పిండైపోయేవిట. అటువంటి ఏనుగులవి. అంత గొప్ప నగరం అది. ఆ నగరాన్ని పరిపాలించే మహానుభావుడు ఇక్ష్వాకు వంశస్థుడు దశరథ మహారాజు. ఆయన కూడా సొంత పెత్తలతో పరిపాలించలేదు. ఎంత పరాక్రమవంతుడైనా, ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ, 8 మంది మంత్రులను పెట్టుకుని మంత్రులతో సంప్రదించే పని చేసేవాడు. పనులు చేయటానికి సామర్థ్యం కావాలి. సామర్థ్యం కావాలంటే మంచి ఆలోచన చేసేవాళ్ళని పక్కన పెట్టుకోవాలట. ఆ ఆలోచన చేసిన వాడిని మంత్ర అంటే మంత్రము, దానికి ఆలోచన, అది కలిగితే మంత్రి. ఇంతకీ మంత్రి అంటే ఆలోచన కలిగిన వాడు అని అర్థం. మీకు ఒక టెక్నిక్ చెప్పాలి. ఇక్కడ పూర్వం ఒక రాజుగారి దగ్గర ఒక అతను ఉండేవాడు. ఏం మహారాజా, ఎంతసేపు నా చేత చాకరీ చేయించుకుంటున్నారు, నాకు మంత్రి పదవి ఇవ్వరా అని అడిగట. బోలెడంతమందికి మంత్రులు పదవులు ఇస్తున్నారు, నాకెందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు అన్నాడు. అప్పుడు రాజుగారు నవ్వి, ఒరే దూరంగా ఒక వాహనం వస్తోంది, ఆ వాహనం ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోరా అన్నట. నిజంగానే వీడు దూరం నుంచి చూస్తే ఒక రథం వస్తుందన్నమాట. వీడు పరుగు పరుగున ఆ రథం ఉన్న చోటకి వెళ్ళాడు. రాజుగారి భవనం నుంచి రథం 7 మైళ్ళ దూరంలో ఉంది, అయినా ఇది ఇక్కడ కనపడుతుందిట. ఎందుకంటే అది రాజమార్గం కనుక. వీడు పరిగెత్తుకుంటూ వచ్చి, అది టండి కాంబోజ దేశం నుంచి వస్తుంది టండి అన్నాడు. ఓహో అలాగా, ఆ రథంలో ఎవరున్నారో కనుక్కోరా అన్నట. వీడు మళ్ళీ పరిగెత్తాడు 7 మైళ్ళు. ఆ రథంలో కూర్చున్న ఆయన ఓ మంచి రత్నాల వ్యాపారిటండి అన్నాడు. ఎన్ని రత్నాలు ఉన్నాయో కనుక్కున్నావా అంటే కనుక్కోలేదండి అని మళ్ళీ పరిగెత్తాడు. వచ్చి మళ్ళీ 1000 రత్నాలు ఉన్నాయట, రత్నాలు ఏ రేట్లో ఉంటాయరా అనగానే, మహారాజా మూడు సార్లు 7 మైళ్ళు వెళ్ళి 7 మైళ్ళు పరిగెత్తుకొచ్చానండి, ఇంకోసారి అడితే గుండెకి చచ్చిపోతానండి అన్నట్ట. ఆహా అలాగా అని వాడిని కూర్చోబెట్టి అప్పటికే వాడు రొప్పుతున్నాడులేండి. అందుకని మంత్రి గారిని పిలిచాడు. మంత్రి దూరంగా వాహనం కనపడుతుంది ఏమిటో ఎంక్వైరీ చేయగానే మంత్రి గారు వెళ్ళారు, వచ్చారు. రాగానే, మహారాజా ఆ రథము కాంభోజ దేశం నుంచి వస్తోంది, అందులో ఇద్దరు రత్నాల వర్తకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మొత్తం 1000 రత్నాలు ఉన్నాయి. అందులో రత్నాల్లో కొన్ని ఏమో 10 రూపాయలు ఖరీదుచేసేవి, కొన్ని 1000 రూపాయలు ఖరీదుచేసేవి, కొన్ని 1 లక్ష రూపాయలు ఖరీదుచేసేవి ఉన్నాయి. వాళ్ళు 7 రోజులు మన నగరంలో ఉంటారట, ఉండడానికి మకాం మనల్ని అడుగుతున్నారు. ఆ మకాంలో ఉన్నందుకు మన రాజధానికి 10 రత్నాలు డొనేషన్ ఇస్తారట, 10 రోజులు అయ్యాక వెళ్ళిపోతారట, అనుమతి పత్రం కోసం వస్తున్నారు అని మొత్తం చెప్పేశాడు ఆయన. ఇప్పుడు ఈ పక్కవాడికేసి తిరిగి, అర్థమైందిరా, అది మంత్రి అంటే. సమస్తాన్ని క్షణాల్లో ఎంక్వైరీ చేసి చెప్పగలిగితే మంత్రి అంటారు, అంతేగాని నిమిషానికి ఒకసారి పరిగెత్తుకెళ్ళి అవునా అండి అని మళ్ళీ వెనక్కి వస్తే వాడిని మంత్రి అంటారా, అది మంత్రాంగం అంటారా? కాబట్టి ఆలోచనాపరులైనటువంటి వాళ్ళు ఎక్కడ ఏ పని ఎలా చేయాలో చురుగ్గా ఆలోచిస్తారన్నమాట. అన్నం తినే ముందు ఆకులు అన్నీ వడ్డించుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటి తెచ్చుకొని అయ్యో ఆవకాయ మర్చిపోయావా అని మధ్యలో లేచెడితే వాడు మంత్రి అవ్వడు, వాడు తంత్రి అవుతాడు. మహానుభావుడైన దశరథుని దగ్గర 8 రకాల మంత్రులు ఉన్నారు, అష్టమంత్రులు అంటారు వాళ్ళని. వాళ్ళు 8 మంది అన్ని రంగాల్లో అరితేరిన వాళ్ళు, కానీ ఎవరి పని వాళ్ళు పంచుకుని చేస్తారు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అని పిలువబడతారు వాడిని. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఆ మహానుభావుల పేర్లు, వాళ్ళ పేర్లు వింటే కూడా పుణ్యం వస్తుందని చేస్తారు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళల్లో సుమంత్రుడు మంత్రి, అంతేకాదు పర్సనల్ సెక్రటరీ దశరథుడికి, అంతఃపురంలో నిత్యం తిరగగలిగే అధికారం ఆయనకే ఉంది, రథం కూడా నడిపే సారథి. అందుకే ఎప్పుడు దశరథునికి హితం కోరుతూ దశరథుని అంతఃపురంలో ఉంటాడు. మంత్రుల్లో కొంతమంది ఆంతరంగికులు ఉంటారు అన్నమాట, వాళ్ళు అన్ని పనులు చక్క పెడతారు. అవసరమైతే కైకిని తిట్టినవాడినే, ఇంకోటి ఎవడైనా కైకిని తిట్టగలడా? రాజుగారి భార్యని ఓ సామాన్య మంత్రి తిట్టగలడా? తిట్టగలిగే చనువు ఉన్నవాడు ఆయన. అందుకే సుమంత్రుడు అందరిలోకి బుద్ధిమంతుడు అనమాట. ఈ 8 మంది మంత్రులు రాజకార్యములు చక్కబెట్టేవారు. ఎంత గొప్పవాడికైనా పురోహితుడు లేకపోతే విలువ లేదని శాస్త్రం. పురోహితుడు లేని వాడిని గౌరవించకూడదట. పురోహిత వ్యవస్థ చాలా గొప్పది. మనకి రామాయణమే కాదు, భారతం కూడా అదే చెప్పింది. భారతంలో పాండవుల్ని ఒక గంధర్వుడు తిట్టాడు. ఏమయ్యా ఎందుకు తిట్టావు అని అడిగాడు అర్జునుడు అతన్ని. మీకు పురోహితులు లేరు కాబట్టి మిమ్మల్ని తిట్టాను, పురోహితుడు ఉంటే మిమ్మల్ని తిట్టనన్నట్ట. అందుకనే పూర్వం పురోహిత వ్యవస్థ ఒకటి ఉండేది, గొప్ప వ్యవస్థ. ఆ మనకున్న కొన్ని కష్టాలు, అవస్థలు తొలగించేందుకోసం వాళ్ళు ఉండేవారు. అలాగే దశరథ మహారాజు గారికి 2 మహానుభావులైన పురోహితులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? వశిష్ఠో వామదేవశ్చ. ఒకడు వశిష్ఠుడు, మరొకడు వామదేవుడు. నువ్వా నేనా అనే జ్ఞానం కలిగిన వాళ్ళు. అందులో వశిష్ఠుడికి నిజానికి పౌరోహిత్యం ఇష్టం లేదు, ఎందుకు వచ్చింది నాకు ఈ పని అనుకునేవాడు ఆయన. కానీ ఎందుకు దశరథునికి ఆయన పురోహితుడిగా ఉన్నాడు? ఈ వంశములో రామచంద్రుడు పుడతాడు, రాముడికి పేరు పెట్టాలి, రాముడికి పట్టాభిషేకం చేయాలి, తద్వారా తాను తరించాలి, అందుకనే ఆ పౌరోహిత్యం చేశాడు ఆయన. లేకపోతే ఆయనకి డబ్బులు కావాలా? ఆయనకి ఏమన్నా కోరికలు ఉన్నాయా? కీర్తి కావాలా? ఏమక్కర్లా. గర్గుడు కృష్ణుడి కోసమని యాదవ పురోహితుడిగా ఉన్నాడు. గర్గాచార్యుడు యాదవ కుల పురోహితుడు, కృష్ణుడికి పేరు పెట్టడం కోసం ఆయన అక్కడున్నాడు. వశిష్ఠుడు రాముడి కోసం ఇక్ష్వాకు వంశానికి కుల పురోహితుడిగా ఉన్నాడు. ఆ ఇద్దరు బాగా చదువుకున్న పండితులు. ఇంతెందుకు? ఇటు పురోహితులు కానీ మంత్రులు కానీ, రాజనీతి ఎరిగిన వాళ్ళు, విద్యలలో ఆరితేరిన వాళ్ళు, అన్ని శాస్త్రాలు గ్రహించిన వారు, కీర్తిమంతులు, అన్నిటికీ మించి రాజుగారికి పైసా ఆదాయం తెచ్చేవాళ్లే తప్ప రాజధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టరట. డబ్బు సంపాదించడం ఒక ఎత్తండి, డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టకూడదట. మీకు రహస్యం చెప్పనా? అనవసరంగా దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపంలోకి నూనె వేయకుండా చూడడం కూడా మంత్రి గారి బాధ్యత. నగరంలో ఉట్టిన నూనె ఖర్చు అవ్వకూడదు. మీకు ఈ విషయంలో కోపం కలిగినా కష్టం కలిగించినా నేను ఒక మాట కుండబద్దలు కొట్టని చెప్పాలి. మీరు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు కరెంటు కట్టారో లేదో చూడండి, మీ దీపాలు కట్టేశారో లేదో చూడండి, ఇళ్ళకి తలుపులు వేశారో లేదో చూడండి, దోమల తలుపు వేశామా, గొళ్ళెం పెట్టామా లేదో చూసుకోవాలి, ఇళ్ళకి సక్రమంగా తాళాలు వేసామా లేదా, బాత్రూంలో నీళ్లు అయిపోతున్నాయా లేక వదిలేసి వచ్చామా, ఇవన్నీ చూసుకురావటం మంత్రజ్ఞుల యొక్క పని అట. కొంతమంది ఇళ్లలో చూశారు లేదు మీరు, లైట్లు అలా వెలుగుతూ ఉంటాయి, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తే ఎలా ఉంటుంది? కరెంటు బిల్లుకి అయిపోతుంది. కరెంటు బిల్లుకు ఒక పక్కన పెట్టండి, దేశానికి ఎంత నష్టం? పవర్ అవునా? అందుకే జ్ఞానము కలిగిన మంత్రులు ఏం చేస్తారు? ధనము సంపాదించడమే కాదు, అనవసరంగా బీరుపోకూడదు, ఒక్క రూపాయి కూడా వ్యర్థంగా ఖర్చు కాకూడదు, అవసరమైతే ఎంతైనా ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఎరిగినటువంటి మహానుభావులు వాళ్ళు. ఆ మంత్రులు అన్ని పనులు లెక్క పెడుతున్నారు కనుక, అన్ని పనులు చేస్తున్నారు కనుకే దశరథుడు హాయిగా రాజ్యపాలన చేయగలిగాడు. అయినప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు మళ్ళీ మంత్రులు కూడా పరీక్షిస్తూనే ఉండేవాడు అంట. ఎంత మంత్రులు, ఎంత గొప్పవాళ్ళైనా డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాళ్ళైనా తాను చూసుకోవాల్సిన లెక్కలు మళ్ళీ చూసుకోవాలి. ఎంత ఇతరుల మీద ఆధారపడినా వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకొని రాజు నశించిపోతాడని శాస్త్రం. అందుకే చాలా జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళ మనస్సుకి కష్టం కలగకుండా తాను ఎంక్వైరీ తాను చేస్తూనే ఉండేవాడు. డబ్బెప్పుడు కోశాగారంతో నిండా ఉండేది, కోశాగారం నిండా ధనం ఉండేది. సమృద్ధిగా ధనాగారం ఉండకపోతే రాజ్యపాలన సాగదు. అందువల్ల కోశాగారం ట్రెజరీ ఎప్పుడు డబ్బుతో సమృద్ధిగా ఉండేది. ఓవర్ డ్రాఫ్ట్ లేదు అసలు ఆ కాలంలో. దుష్టులు లేరు, పరదారతులు లేరు. ఎంత హాయిగా ఆ నగరం సాగుతూ ఉన్నది. ఇన్ని సాగుతున్న దశరథుడికి ఒక్క చింత మాత్రం ఉంది. చూసారా, భగవంతుడు ఎక్కడో తోట ఏదో పెడతాడు. చింత లేనివాడు ఎవడన్నా ఉంటాడా? అన్నీ ఉంటాయి, ఏదో బాధ ఉంటుంది. ప్రతివాడికి ఒక బాధ ఉంటుంది, నాకు కూడా ఒక బాధ ఉంది. నాకున్న బాధల్లో ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోదామని అంటే, నాకేమో బాధ ఉంటే మీకు బాధ లేకుండా ఉంటుందా? ఈ మధ్యన నాకు వెళ్ళిపోవాలని ఆనందం ఎక్కువైపోయి నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను కానీ, ఇంకా అక్కడి నుంచి చూడండి, భక్తులందరూ అప్పుడే వైకుంఠానికి వెళ్ళిపోతారా? మమ్మల్ని తీసుకుపోండి ఒకళ్ళు, అబ్బాయి ఇంకో 30 ఏళ్ళు ఉండండి ఒకళ్ళు, 36 ఏళ్ళు ఉండండి ఒకళ్ళు. ఎవరైనా కోరుకున్నంత మాత్రం చేత ఆయువు రమ్మంటే వస్తుందో పమ్మంటే పోతుందో చెప్పండి. కాబట్టి ప్రతివాడికి ఏదో బాధ ఉంటుంది. దశరథునికి ఉన్నదల్లా సంతానం లేకపోవటం పాపం. ఆయనకి పిల్లలు లేరు, పిల్లలంటే పుత్ర సంతానం లేరు. అందుకే ఆయన బాగా ఆలోచించేట, పుత్ర సంతానం లేకపోతే సద్గతులు లేవని ఆ రోజుల్లో అనుకునేవారు కనుక నాకు కూడా కొడుకులు ఉండాలి అనుకున్నాడు ఆయన. ఏం చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది? సంతానం ఎందుకు ఉండదు? రుణానుబంధం లేకపోయినా మహాపాపములు చేసినా ఈ రెండింటి వల్ల సంతానం ఉండదు. నేనేదో పాపం చేసి ఉంటాను, ఆ పాపానికి పరిహారం అయితే పిల్లలు పుడతారు. దీనికి ఒకటే అశ్వమేధయాగం చెయ్యటం. భక్తితో అశ్వమేధయాగం, శ్రద్ధతో అశ్వమేధయాగం చేస్తే మహాపాపాలు పోతాయి అనుకున్నాడు ఆయన. వెంటనే పురోహితుల్ని గురువుల్ని రప్పించాడు, మంచి మంచి ఋత్తిక్కుల్ని కూడా రమ్మన్నాడు. వెంటనే వేదపారంగతులైన సుయజ్ఞుడు, కాశ్యపుడు, వామదేవుడు, జాబాలి, వశిష్ఠుడు ఇటువంటి మహాత్ములందరూ వచ్చారు. అష్టప్రధానులు అని చెప్పాను కిందాక, ఆ మహామంత్రులు వచ్చారు. అందరూ కూర్చున్నాక దశరథ మహారాజు ముందుగా కుల పురోహితుడైన వశిష్ఠుణ్ణి పూజించి, ఆయనతో పాటు వచ్చిన ఋత్విక్కుల్ని కూడా భక్తితో పూజించి, ఆపై మహాత్ములారా, పుత్ర సంతానానికి ఆటంకం కలిగిస్తున్న పాపం తొలగాలి. నేనేదో ఒక పాపం చేశాను, ఈ పాపం నాకు పిల్లలు లేకుండా చేస్తోంది. ముందు ఆ పాపం తొలగాలి, పుత్ర సంతానం కలగాలి. దానికోసం అశ్వమేధ యాగం అనే ఒక యాగం చేయాలనుకుంటున్నాను. ఆ యాగం ఎలా నిర్వహించాలో బాధ్యత మీది. ఎందుకంటే యజ్ఞానికి మొదటి బాధ్యత ఋత్విక్కుల్ది, రెండవ బాధ్యత అంటే ఏర్పాట్లు చూడవలసింది మంత్రులు. కాబట్టి ఇటు ఋత్విక్కులు, ఇటు మంత్రులు, వీళ్లతో పాటు ఆటంకాలు లేకుండా, శత్రుపీడ లేకుండా సేనాధిపతులు, సైనికులు కూడా సాయం చేయాలి, పనివాళ్ళు సాయం చేయాలి. ఎంతమంది సాయం చేసినా పౌరులు సాయం చేయకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేయండి అనగానే వశిష్ఠుడు, శభాష్, నీవు అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించటం దైవ సంకల్పం, మంచి సంకల్పం ఇది. దీనికి కావలసిన ఏర్పాట్లు చేద్దాం, ఈ కార్యక్రమం చేద్దాం, ధనాన్ని చేకూర్చుకోండి, పనిముట్లు చేకూర్చుకోండి, భోజన పదార్థాలన్నీ తెప్పించండి, యజ్ఞములకు కావలసిన పరికరాలన్నీ తెప్పించండి, ఆ తర్వాత యజ్ఞంలోకి వేదాలు పఠించేటటువంటి ఋత్విక్కుల్ని పిలిపిద్దాం, అప్పుడు యజ్ఞం చేద్దాం అన్నాడు ఆయన. ఎప్పుడు యజ్ఞం చేయడానికి ఈ ఏర్పాట్లన్నిటికంటే ఇంకో గొప్ప ఏర్పాటు ఒకటి ఉంది అశ్వమేధ యాగానికి, అది యాగాశ్వము. మంచి బలమైన, యౌవనము కలిగిన, అనారోగ్యము లేనటువంటి, ఎంత తిరిగినా అలిసిపోని ఒక గుర్రాన్ని తెప్పించాలి. ఆ గుర్రమునకు అశ్వమేధమునకు కావలసిన యాగాశ్యము అంటారు. ఆ యాగాశ్యాన్ని పరీక్షించేవారు అన్నమాట. ఎక్కడ రోగం ఉండకూడదు దానికి, దాని మలమూత్రాల్లోంచి దుర్వాసన కూడా ఎక్కువసేపు రాకూడదు, అంటే ఆరోగ్యంగా ఉందది, అది ఎంత పరిగెత్తినా అలసిపోదు, దాని చెవులు చక్కగా పైకి లేచి ఉండాలి. గుర్రం శరీరం అంతా తెల్లగా ఉంటే చెవులు నల్లగా ఉండాలి, లేదా శరీరం అంతా నల్లగా ఉంటే గుర్రం చెవులు నల్లగా ఉండాలి, చెవులు నల్లగా ఉంటే ఒళ్ళు తెల్లగా, లేక చెవులు తెల్లగా ఉంటే ఒళ్ళు నల్లగా ఉండాలి. తోక బాగా కిందకి వేళ్లాడాలి, తోకకి వెంట్రుకలు సమృద్ధిగా ఉండాలి. ఇవన్నీ చూసుకుని ఒక యజ్ఞాశ్వాన్ని తీసుకొస్తారు, దాన్ని పూజించి దానిపైన ఒక ధ్వజస్తంభం పెడతారు. ఏ ధ్వజస్తంభం పెట్టాలి అంటే వాళ్ళ చిహ్నం పెట్టాలి. ఉదాహరణకి ఇక్ష్వాకు వంశస్థులకి సూర్య భగవానుడు జెండా మీద చిహ్నంగా ఉంటాడు. అంటే వాళ్ళ జెండా ఏమిటనమాట, సూర్యుడు యొక్క ధ్వజం, సూర్యధ్వజం. ఆ సూర్యధ్వజం దానికి రెపరెపలు ఆడుతూ ఉండాలి. ఆ ధ్వజంతో ఉన్నటువంటి గుర్రాన్ని దేశమంతా తిప్పుతారు, మొత్తం భూమండలం అంతా తిప్పుతారు. ఒక సంవత్సర కాలం అది తిరగాలి, ముఖ్యమైన ప్రాంతాల్లో తిరుగుతూ ఉండాలి. తిరుగుతున్నప్పుడు ఎవరైనా శత్రువులు పట్టుకుంటే ఆ శత్రువులు జయించి మళ్ళీ గుర్రాన్ని విడిపించాలి. ఇది ఎంత పనండి, ప్రపంచంలో ఉన్న శత్రువులందరినీ జయించిన వాడు మాత్రమే అశ్వమేధ యాగం చేయగలడు, ఓ మాదిరి వాడు చేయలేడు. అందుకే కలియుగంలో అసలు అసంభవం అన్నారు. అశ్వాలంభం గవాలంభం సన్యాసం ఫలపైతృకం దేవరాచ్య సుతోత్పత్తి కలౌ పంచ విసర్జయేత్. కలియుగంలో ఐదు పనికిరావు, అందులో అశ్వమేధయాగం పనికిరాదు. అశ్వాలంభం అంటే అశ్వమేధయాగం, గవాలంభం ఆవుతో కూడిన యాగం పనికిరాదు, సన్యాసం సంప్రదాయం లేకుండా సొంత పెత్తనంతో సన్యాసాశ్రమం అన్నమాట. ఈ మధ్యలో ఎవడొక వాడి ఒక పీఠం పెట్టేసుకుని నేను సన్యాసిని అంటే కుదరదు. సన్యాసాశ్రమానికి గొప్ప పరంపర కావాలన్నమాట. ఏ భగవద్ రామానుజాచార్యుల యొక్క పరంపరో, మధ్వాచార్యుల పరంపరయో, శంకరాచార్యుల వారి పరంపరయో, లేకపోతే ఏదో ప్రాచీన కాలంలో ఉన్న మహానుభావులైన ఋషుల పరంపరో లేకుండా సొంత పెత్తనంతో సన్యాసం పుచ్చుకోకూడదు. ఫలపైతృకం అంటే పితృకార్యం, తద్దినం పెట్టేటప్పుడు మాంసం వాడకూడదు, అందుకే గాలిలు వాడాలి. ఇవన్నీ కలియుగంలో పనికిరావు. మరిది ద్వారా సంతానం పొందడం, దేవరన్యాయం కూడా కలియుగంలో పనికిరాదు అని చెప్పారు. ఇప్పుడు ఆ గుర్రాన్ని విడిచిపెట్టారట. సరయూ నదికి ఉత్తర తీరంలో ఒక గొప్ప ఖాళీ స్థలం ఉన్నది, ఇప్పటికి కూడా ఆ ప్రాంతం ఉన్నది, దానికి యజ్ఞభూమి అని పేరు అన్నమాట. మీరు ఈసారి సరయూ నదీ తీరంలో పుత్రకామేష్టి యాగం జరిగిన స్థలం ఒకసారి చూడండి అయ్యా, అయోధ్యకి వెళ్ళినప్పుడు చూసి తీరాలి. ఒక గంట ప్రయాణం, గంట గంటన్నర ప్రయాణం చేస్తే మనం అక్కడికి వెడతాం. అక్కడ పుత్రకామేష్టి జరిగిందనమాట, చాలా గొప్ప దివ్య స్థలం. సరయూ నదికి ఉత్తర భాగంలో ఉంటుంది ఆ ప్రాంతం అన్నమాట. అక్కడ ఇప్పటికి కూడా చిత్రావతి అని పేరుతో ఉన్నటువంటి చిన్న నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకు ఉత్తర భాగంలో అంటే, ఉత్తర భాగంలో యజ్ఞం చేస్తే ఇంటికి ఉత్తర భాగంలో, తాను నివసించే భవనమునకు ఉత్తర భాగంలో యజ్ఞం చేస్తే యజ్ఞం తొందరగా ఫలిస్తుందని శాస్త్రం అన్నమాట. కోరికలతో ఉన్నప్పుడు ఉత్తర భాగంలో యజ్ఞము కానీ పూజ కానీ చెయ్యాలి. మీరందరూ ఇల్లు కట్టించుకున్నారు కదా, మీ ఇళ్లలో ఏదన్నా ఒక మంచి పూజ చేసి ఈ పూజ వల్ల వెంటనే ఫలితం కావాలనుకుంటే వెంటనే ఏం చేస్తారన్నమాట, మీ ఇంటి ఉత్తరం వైపు ఉన్న గదిలో పూజ చేయండి. లేదా గ్రౌండ్ ఉంటే మొత్తం మీ ఇల్లంతా ఒకసారి బేరీ చేసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు నేను తూర్పుకేసి ఉన్నాను కాబట్టి నా ఎడం వైపు ఉత్తర భాగం, ఇక్కడ కూర్చుని పూజ చేస్తే, కూర్చుని పూజ చేయడం అంటే మీరు ఉత్తర దిక్కును చూడాలి, దేవుడు ఎటు చూడాలి, దక్షిణం చూడాలి. అటువంటి పూజ ఏడాది తిరగకుండా ఫలితం ఇస్తుందిట. అందుకనే ఉత్తర దిగ్భాగంలో యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు దశరథుడు చేయించాడు. గుర్రాన్ని విడిచిపెట్టారు, ఒక ఉత్తమ అశ్వాన్ని. ఈ అశ్వం దేశమంతా తిరుగుతుంది. ఒక ఏడాది పాటు భూమి అంతా ఈ గుర్రం తిరిగి సంవత్సరం తర్వాత తిరిగి అయోధ్య నగరానికి వస్తుంది. వచ్చాక అప్పుడు యజ్ఞం చేస్తారు. ఈలోపు ఏం చేయాలి, ఈ ఏడాది దీక్షగా ఉండాలి, దానికి యజ్ఞ దీక్ష అంటారు. ఎంత కష్టం అండి అశ్వమేధయాగం అంటే. గుర్రం వచ్చేలోపు ఏడాది పాటు చేతులకి కంకణం కట్టుకుని ఏడాది బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి. ఒంటిపూట భోజనం చెయ్యాలి, పవిత్రాన్నం తినాలి, భగవన్నామం చెయ్యాలి. ఈ కాలంలో ఎవరైనా అడిగితే లేదనకుండా ఇవ్వాలి. పూజలు చేసే వాళ్ళకి శాంతం ఉండాలి. అందుకే మనం ఏదైనా ఉపవాసం ఉన్నప్పుడు చాలా శాంతంగా ఉండాల్సి ఉండండి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి కోపం తెచ్చుకున్నాడా, మొత్తం వాడి జీవితంలో చేసిన పుణ్యమంతా పోతుందిట. అందుకే ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా, ఆ ఒక్కరోజు చాలా శాంతంగా ఉండాలి. ఆ రోజు శాంతంగా ఉండి మర్నాడు డామ్మనమని కాదు, మర్నాడు కూడా శాంతంగా ఉండాలి, కనీసం ఆ రోజైనా శాంతంగా ఉండాలి. అందుకనే రాజుగారు యజ్ఞదీక్ష వహించి అంతఃపురానికి వచ్చాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, మీ ముగ్గురు యజ్ఞదీక్ష వహించండి, నేను అశ్వమేధ యాగం చేస్తున్నాను అనగానే వాళ్ళు సంతోషించి యాగదీక్షానికి సిద్ధపడ్డారు. ఇలా యాగదీక్ష అందరూ వహించారు. యజ్ఞాస్యం ప్రపంచం కేసి బయలుదేరింది. అప్పుడు అందరూ వెళ్ళిపోయాక ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉండగా మంత్రి, సారథి, మిత్రుడు, అంది అయిన సుమంత్రుడు ఉన్నాడన్నాను కదా, ఆయన మహారాజు గారిని ఏకాంతంగా తీసుకెళ్ళాడు. అంటే కేవలం రాజుగారికే చెప్పాడు, అందరికీ చెప్పలేదు. ఆయన ఎవరికి పడితే వాళ్ళకి కొన్ని రహస్యాలు చెప్పకూడదు, ఇది ప్రస్తుతం దశరథుడికే తెలియాలి. అందుకే ఏకాంతంగా ఉన్నాడు, మహారాజా నీకు రహస్యం చెప్పాలి, ఒకప్పుడు నేను విన్న మాటలు నీకు చెప్పాలి. నేను ఒకప్పుడు ఒక గొప్ప కథ, ఒక ఇతిహాసం విన్నాను, అది చెబుతున్నా విను. అది కూడా నా సొంత పెత్తనంతో చెప్పట్లా నీకు. సనత్కుమారుడు అనే ఒక ఋషి కొంతమంది మహాత్ములకు ఆ విషయం చెప్పాడు. పూర్వం కృతయుగంలో అరణ్యంలో ఒక గొప్ప చర్చ జరిగింది. అప్పుడు ఆ చర్చల్లో పాల్గొనడానికి సనక సనందనాదులు అనే మహర్షులు వచ్చారు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, ఈ నలుగురు బ్రహ్మ మానస పుత్రుడు. వీళ్లలో సనత్కుమారుడు చాలా గొప్పవాడు. సనత్కుమారుడు అనేవాడు వచ్చి అధ్యక్ష స్థానంలో కూర్చుని ఋషులందరూ వింటూ ఉండగా, మీకు భవిష్యత్తు చెబుతున్నాను వినండి, ఇది ఒక అద్భుతమైన సంఘటన, ఇది వింటే పాపాలు పోతాయి, పుణ్యం వస్తుంది, మన జీవితం చరితార్థం అవుతుందని చెప్పాడు. అది నీకు చెబుతున్నాను. కాశ్యప వంశంలో, అంటే కశ్యప మహర్షి యొక్క వంశంలో కాశ్యపుడు అని పేరు కలిగిన ఒక పండితుడు పుడతాడు. ఆయనకి విభాండకుడు అని కొడుకుంటాడు. ఈ విభాండకుడికి ఋష్యశృంగుడు అని కొడుకుంటాడు. ఈ ఋష్యశృంగుడు అంగరాజు గారు రామపాదుడికి అల్లుడవుతాడు. దశరథ, అది నీకు తెలుసు ఆ విషయం కొంతవరకు, ఎందుకంటే దశరథుడికి ఎంతో పూర్వం కూతురు పుట్టిందండి. ఇందులో రామాయణంలోనూ చెప్పారు, భాగవతంలోనూ చెప్పారు, చాలామందికి అది తెలియదు. రామాయణంలో చెప్పలేదు అనుకుంటారు, రామాయణంలో సుస్పష్టంగా నీ అల్లుడేం చెప్పాడు కూడా. ఈ ప్రారంభంలోనే 10-11 అధ్యాయాల్లో వరుసగా చెప్పాడు ఆ మాట. మొదట్లో దశరథ మహారాజు గారికి ఒక కూతురు పుట్టింది, భవిష్యత్తులో తనకు కొడుకులు పుడతారు అని జ్యోతిషం ద్వారా తెలుసుకున్నాడు ఆయన. అందుకని ఆయన ఏం చేశాడు, అంగరాజు రామపాదుడికి పిల్లలు లేరట, పిల్లలు లేకపోతే నీ కూతుర్ని నాకు ఇస్తే పెంచుకుంటానన్నాడు ఆయన. సరేనని కూతుర్ని ఇచ్చేశాడు ఆయన. ఆ తర్వాత ఎప్పటికో దశరథుడికి పుత్రకామేష్ఠయ్యక కొడుకులు పుట్టారు. ఈలోపు ఆయన ఎంత గొప్పవాడంటే తన కుమార్తెని శాంత అని ముద్దు పేరు పెట్టుకుని ఆవిడ్ని అంగరాజు గారికి దత్తత ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు శాంత కౌసల్యకి, దశరథుడికి పుట్టిన కూతురు. కానీ దత్తత ఇచ్చేయటం వల్ల అంగదేశాన్ని పరిపాలించే రామపాదుడికి కూతురయ్యింది. రామపాదుడు తన కూతురు శాంతని, తాను పెంచుకున్నటువంటి శాంతని విభాండకుడి కొడుకు ఋష్యశృంగుడికి ఇచ్చాడు. ఆ కథ అంతా చెబుతా విను. ఒకప్పుడు అంగరాజు గారు సభలో ఉన్నాడు. రామాయణంలో క్లుప్తంగా చెప్పిందని నేను మీకు పద్మపురాణాది పురాణాల్లోంచి కూడా కొంచెం విషయం చెప్పకపోతే అర్థం కాదు కనుక చెబుతున్నాను. అన్య పురాణాల్లోంచి కూడా చెప్పకపోతే కొన్ని అర్థం కావు.